దాని తర్వాత గాయత్రి యొక్క ఛందస్సు. ఛందస్సు అనేటటువంటిది మామూలుగా మనకు తెలిసింది ఏంటి, పద్యాలలో కానీ వాటిలో కానీ వచ్చేటటువంటి ఒక లయబద్ధత. ప్రకృతిలో కూడా ఒక విశాలమైనటువంటి ఛందస్సు ఉంది. వేదాలలో ఆ ఛందస్సుని జగతీ ఛందస్సు అంటాం మనం. జగత్ అంతా కూడా ఆ విశేషమైనటువంటి నడక నడుస్తుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ విశేషమైనటువంటి పరిధిలో తిరుగుతాయి. చంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక విశేషమైనటువంటి పరిధిలో తిరుగుతూ ఉంటాయి. సప్త ఋషుల యొక్క సప్త తారామండలము ధ్రువ నక్షత్రం చుట్టూ ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటాయి. అవి ఏ మాత్రం తారుమారైనా మొత్తం జగత్తు గందరగోళం అయిపోతుంది. అంటే అది ఏ ఛందస్సు అన్నా మనం, జగతీ ఛందస్సు అన్నది. అలాగే ప్రకృతిలో ఉండేటువంటి ఛందస్సుల గురించి మాట్లాడుతుంది తప్ప, 8 అక్షరాలుండి 24 అక్షరాలుండి 44 అక్షరాలుండి ఈ ఛందస్సుల గురించి మాత్రమే మనం ఇవాళ చదవకపోయేటువంటి ఛందస్సుల్లో ఆ ఛందస్సును మీరు గమనించుకోకండి. జీవితంలో మీ ఛందస్సు ఎలా ఉంది? మరి గాయత్రి మంత్రం యొక్క ఛందస్సు ఏంటి? గాయత్రి కదా, అంటే నడక ఎలా ఉండాలి? గయాంత్రాయతీతి గాయత్రి, ప్రాణాలను రక్షించేది. ఏ ప్రాణాలను? ఎలాంటి ప్రాణాలను? ఇంకా అదంతా మీరు సూక్ష్మమైనటువంటి వివేచన తెలుసుకొట్టే ప్రయత్నం చేద్దాం. కానీ ఛందస్సు అంటే అర్థమైంది కదా, నడక. మీరు ఏ విధంగా నడవదలుచుకున్నారు, ఆ నడకను అర్థం చేసుకున్న తర్వాత దేవత. దేవత అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. ఇందులో చెప్పేటటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులే కానీ ప్రకృతిలో మీరు లేనటువంటి శక్తి గురించి మాట్లాడకుండా, ఆ శక్తి ఏంటో, ఆ శక్తి గురించి మీరు ఎంత ఊహించుకున్నా అవి ఉపయోగపడదు మీకు. ఇంకొక ప్రకృతిలో ఉన్నటువంటి 24 దేవతాశక్తులు, ఈ శక్తిని మీకు ఇచ్చేది. కానీ ఇచ్చేటటువంటి ఆ దేవతాశక్తులను మీరు పొందటానికి ఆ దేవతాశక్తి యొక్క వాహనాలు తెలియాలి. కరెంటు తీసుకురావాలని ప్లాస్టిక్ వైర్ పెట్టి పొడుగ్గా ఉంది సార్, ఎంత అందంగా ఉందో ప్లాస్టిక్ వైర్ ఎండ పడుతుంటే మిలమిలా మెరిసిపోతుందని ఆ 2 ప్లాస్టిక్ వైర్లు బీడ్చారు మీరు. ఏమవుతుంది? ఒకటి మాత్రం షూర్, మీకు షాక్ కొట్టదు హాయి కనుక. ఇంచేత అది కరెంటుకి వాహనము కాదు. ఇంచేత ఆ దేవతాశక్తిని కనుక మీరు ఉపాసన చేయదలుచుకుంటే, అంటే మీ దగ్గరికి తెచ్చుకోదలుచుకుంటే, ఆ దేవతాశక్తులు మీ వరకు రావాలి అంటే వాటి యొక్క వాహనాలు తెలియాలి. ఇంకా దాని యొక్క ఆయుధాలు తెలియాలి. ఏ పరికరాలు ఉపయోగించుకుంటే ఆ శక్తి మీ దగ్గరికి వస్తుంది అని వాచ్ రిపేర్ చేసేవాడు ఉన్నాడు. పనిముట్లు ఏం చేస్తారు, మీ దగ్గర శక్తి ఉందా అన్నాడు. పెద్ద శక్తి వాడి దగ్గరికి వచ్చే వాచ్లన్నీ గోవిందా గోవిందా. వాచ్ రిపేర్ దగ్గర శక్తిలో వాడు ఉండాల్సిందే. మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి పరికరాలు ఉండాలి. అంచేత మీ దగ్గర శక్తి ఉన్నా వాచ్ రిపేర్ చేయగలిగేటువంటి మీరు దేవతలే. దేవతలే అంటే ఆ శక్తి ఉంది, ఆ కౌశలం ఉంది మీ దగ్గర. కానీ ఆ కౌశలం మీ దగ్గర ఉన్నా కూడా దానికి తగినటువంటి ఆయుధం లేకపోతే ఎలా పనిచేయలేము. దేవతల యొక్క వాహనాలతో పాటు దేవతల యొక్క ఆయుధాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అవి కూడా ఋషులు ఏ మాత్రము మీకు బాధ లేకుండా ప్రతి దేవతకి ఒక ధ్యాన శ్లోకం ఇచ్చారు, దాని వాహనాన్ని తెలిపారు, వాటి ఆయుధాన్ని తెలిపారు. ఇది మనస్సులో ఉంచుకుంటే ఈ స్తోత్రాన్ని నేను చదువుతాను. వివరణ అక్కర్లేదు కదా, ఋషుల గురించి చెప్పినప్పుడు మానసిక స్థితి, ఛందస్సు గురించి చెప్పినప్పుడు మీ నడక ఎలా ఉండాలి, దేవతల గురించి చెప్పినప్పుడు ఆ దేవతాశక్తిని మీరు వాహనాలుగా ఆయుధాలుగా ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ మనసులో మెరుగుతూ ఉండాలి అన్నది గుర్తుంచుకుంటూ గాయత్రి యొక్క ఋషి ఛందస్సు దేవతల గురించి తెలుసుకుందాం. నారాయణుడు చెప్పాడు బ్రహ్మకి. నారాయణుడు కదా, నారాయణుడు యొక్క నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు కనుక అంతకంటే గొప్ప వ్యక్తి చెప్పలేడు, అంతకంటే గొప్ప వ్యక్తి వినలేడు. కరెక్ట్ గురు శిష్యుల యొక్క లింక్తో స్టార్ట్ అయింది. కార్యానుష్ఠానాధికం తదా గాయత్రి మాత్రం నిష్టస్తో కృతకృత్యో భవేద్విగ. ప్రపంచంలో ఏ విధమైనటువంటి అనుష్ఠానాలు ఉన్నా ఆ అనుష్ఠానాలను వీడు చేసినా చెయ్యకపోయినా అంటే మిగతా ఏ విధమైనటువంటి పూజలు కానీ ఉపాసనలు కానీ కర్మకాండలు కానీ రకరకాల తంత్ర విద్యలు ఉన్నాయి, లెక్కలేనటువంటి తంత్ర విద్యలు ఉన్నాయి. సుమారు కేవలమే 700 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అంచేత మీరు మంత్ర సాధన చేయదలుచుకుంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క జన్మ మీరు ఇచ్చుకున్నా 700 కోట్ల మంత్రాలు పూర్తవటానికి మీకు కేవలం 700 కోట్ల జన్మలే పడుతుంది. మనకి చాలా టైం ఉంది కదా. ఎందుకంటే మన జీవిత విధానాన్ని చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది, అసలు మనకు అసలు అనంతమైనటువంటి టైం ఉందని. కానీ నారాయణుడికి మాత్రం తెలుసు టైం లేదని. ఇంకొక ఏం చెప్పాడు, ఇవంతా మీరు చేసినా చెయ్యకపోయినా గాయత్రి యొక్క జపములో శ్రద్ధ విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తి కృతకృత్యుడు అయిపోతాడు. గాయత్రి మీద ఏముండాలి, శ్రద్ధ విశ్వాసము. అంటే గాయత్రి మంత్రం యొక్క లక్ష్యం ఏమిటి? ఏంటి గాయత్రి మంత్రం యొక్క లక్ష్యం? బ్రహ్మజ్ఞానం. సృష్టి ఆదిలో ఏ చేతనత్వం అయితే ఈ సంపూర్ణ సృష్టిని చేయగలిగిందో ఆ బ్రహ్మజ్ఞానం, అది మన శ్రద్ధ. విశ్వాసం అంటే నిరంతరము ఆ లక్ష్య ప్రాప్తి కొరకు చేసేటువంటి ప్రయత్నం విశ్వాసం. ఇది ఉంటే చాలు అన్నాడు. అంటే గాయత్రి మంత్రాన్ని దాటి మనము ఈ పరిణామ క్రమంలో ఉన్నటువంటి మనము ఇంకా ఏ ఇతర సాధన జోలికి వెళ్ళవలసినటువంటి పని లేదు. సంధ్యా సుచార్య దానం చ గాయత్రి జపమేవ చ సహస్రత్రయం కురువన్ సురై పూజ్యోధనేన్ మూడు సంధ్యలు. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ప్రతి సంధ్యాకాలంలో 3000 సార్లు గాయత్రి జపం చేస్తే హే నిని హే బ్రహ్మ, ఆ మానవుడు దేవతల ద్వారా కూడా పూజింపబడతాడు. 3 సంధ్యలు. ఏ 3 సంధ్యలు? పొద్దున మీకు శక్తి కూడా తెలుసు, బ్రహ్మముహూర్తంలో చాలా ఎక్కువ శక్తి ఉంటుంది అని టైం కూడా చెప్పేస్తారు. మీరు బ్రహ్మముహూర్తానికి ఇక్కడ గందరగోళం పడతారు. ఏం చెప్తే కరెక్ట్ అవునో కాదో మీకు తెలిసింది చెప్పరు. మీరు ఎదుటవాడు ఏది వింటే అది కరెక్ట్ అనుకుంటాడో అది ఆలోచించి చెప్తారు. ఇంచేత మీరందరూ కూడా ఋషుల వలె ఎదుటివాడి మనస్సును చదవగలరు కనుక ఆ తప్పు చేయకండి. ఎక్కడ కూడా మీకు తెలిసింది చెప్పేయండి, అది కరెక్ట్ అయినా కాదా అది చెప్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు? అసలు అది మానే కదా చెప్పాను. చెప్పి చాలా మందికి అర్థం ఏంటంటే పొద్దున్న 3 గంటలకి ఆ ప్రాంతాల్లో లేస్తే చాలా మంచి కానుంది అని పాప నిద్రలేస్తారు, స్నానం చేస్తారు, పట్టుబట్టలు కూర్చుంటారు, మాల పట్టుకుంటారు, డైరెక్ట్ సమాధి స్థితి. అసలు మంత్రజపం చేయాల్సినటువంటి అవస్థ కూడా లేదు. బ్రాహ్మణ ముహూర్తం గురించి మీరు గందరగోళం పడకండి. సాయంత్రం సూర్యాస్తమయం అయిపోగానే పడుకోగలిగే వాళ్ళు 3 గంటలు దాటిన తర్వాత నిజంగానే పడుకోలేరు వాళ్ళు. సాయంత్రం 6:30 7 గంటలకు పడుకున్నాను అనుకోండి, ఎంతసేపు పడుకుంటారు మీరు? ఉచిత ఈ సంధ్యాకాలం అంటే మీరు టైం టేబుల్ గడియారని దాంతో పెట్టుకోకండి. మీ యొక్క చేతనత్వము జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థలోకి వెళ్ళేటటువంటి కాలాన్ని ఒక సంధ్య అంటాం. ఇంకో సంధ్య ఇవ్వర్స్ చేత నిద్రపోబోయే ముందు. మీరు ఎప్పుడు నిద్రపోబోతే అప్పుడు గడియారం చూసుకోకండి. మధ్య రాత్రి 1 గంటలు పడుకోబోతున్నారు మీరు, ఇంకా పడుకోవటానికి రెడీ అయిపోయారు మీరు, అప్పుడు రాత్రి సంధ్య లేకపోతే సాయం సంధ్య. అది పొద్దున్నే కళ్ళు తెరిచారు మీరు, అదేమైంది బ్రహ్మ సంధ్య. మరి అప్పుడు మీరు పళ్ళు తోముకోవాలా సాధన చేయాలా? దీని ప్రకారం మీరు పళ్ళు తోముకుని అదంతా తీసిస్తే మీరు సంధ్యా స్థితిలో లేనప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చేసారు. అంచేత ఆ సంధ్య అనేటటువంటి పదానికి మీరు ఎలాంటి అర్థం తీసుకుంటారు దాన్ని బట్టి. మన మధ్యాహ్న సంధ్య అంటే ఏంటో, సంధ్య అంటే చేతనత్వంలోని మార్పులు కదా. నిద్రపోయిన వాడు లేచినప్పుడు వాడిలో ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంటుంది కదా. పడుకున్నవాడు పెట్టి గుర్రు ప్రతి శుభకమాన నిద్రపోయినాడు వాడు, వాడు మాత్రం హాయిగా నిద్రపోతాడు. అక్కడ కూడా వాళ్ళు ఇతరులకి బాధ కలగజేయటమే, మెలకొస్తున్నప్పుడే కాదు. సరే గుర్రు పెట్టాడు, నిద్రలేచాడు, ఇంకా గుర్రు ఉండదు కదా. ఇప్పుడు పక్క వాళ్ళందరూ హాయిగా పడుకుంటారు. ఈ నంబరు చాలా కేసులు అమెరికాలో నా భర్త కానీ నా భార్య కానీ గుర్రు పెడుతుందని విడాకులు కేసు ఉన్నా అవన్నీ ఒప్పుకుంది కోర్టు. ఎందుకంటే నిద్ర లేకపోతే ఉన్నటువంటి బాధ ఏంటో జడ్జిలకు పాపం చాలా బాగా తెలుసు. ఇలాంటి కేసులన్నీ వాళ్ళ దగ్గరికి వస్తే పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? చేత చేతనత్వం లేని మార్పు మీ ఆచరణలో మార్పు తీసుకొస్తుంది. ఆ సూత్రాన్ని గుర్తుంచుకోండి. ఇంచేత ఆచరణాత్మకమైనటువంటి మార్పును మీరు ఎప్పుడు తీసుకురాదలుచుకున్నా ఏ పరిస్థితుల్లో చాలా సులభంగా తీసుకురాగలరు? సంధికాలంలోనే తీసుకురాగలరు. సంధికాలాన్ని దాటారో మీరు తీసుకురాలేరు. మీరు మార్పు ఇంచేత బాహ్య స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని దీపాలు వెలిగించుకుని అగరత్తులు వెలిగించుకుని కూర్చున్నారనుకోండి, ఇంకా సంధ్యాకాలం ఉన్నాక దాటిపోయినాక కళ్ళు ఎలా తెరుస్తూ మెలకు వచ్చింది అంటే కానీ కళ్ళు మూసుకుని కూర్చుని సాధన మొదలెట్టేస్తే అది నిజమైనటువంటి సంధ్యాకాలంలో మీరు సాధన చేసినట్టు. ఇదైతే ఈజీయే. పడుకునే దేవుని ముందు సంధ్య ఎలా పెట్టుకుంటారు మీరు? నిద్రలు ఆడటంటే చాలా ఈజీగా పట్టేసుకున్నారు. కళ్ళు మెలకు వచ్చింది, నువ్వు తెలుస్తుంది మెలకు వస్తుందని కళ్ళు మూసుకున్నారు, సాధన మొదలెట్టేశారు. పడుకోబోయేటప్పుడు కూడా, అందుకే నేను ఏం చెప్తాను, మీతో అలసిపోయి ఇంకా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరిచేయించలేరు అనేటటువంటి భావన వచ్చినప్పుడు సాధన ఎక్కుచ్చండి. అది సంధ్యా సమయం అంటే. కానీ ఈ సంధ్యా సమయం మరి ఎలా వస్తుంది? మొదట 5-6 రోజులు దండగలంగా ఉంటుంది, తర్వాత అది కూడా ఒక ఛందస్సులో పడిపోతుంది. సహజం ప్రతిదీ ఒక ఛందస్సులో పడిపోతుంది. మీరు పడనిస్తే దాన్ని ఏ రోజు ఆ రోజు మార్పులు లేకుండా కొంచెం నిన్నని మీరు మైండ్ చేసుకుని ఒక 10-15 రోజులు కష్టపడితే ఈ రెండు సంధ్యలు మీరు మీ జీవితానికి మీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంధ్యను పట్టుకోవచ్చు. మధ్యాహ్న సంధ్య పొద్దున్న పనిచేయటం మొదలెట్టినప్పుడు మొట్టమొదటిసారి వర్కర్ పనిచేయటం మొదలెడతాడు. 7 గంటల పని మొదలెట్టేస్తాను సార్ అంటాడు, 9 గంటలకి పని మొదలెట్టబోతూ ఉంటాడు. సరే మొదలెట్టాడు, 2 గంటలు ఆలస్యంగా పని మొదలెట్టబోయేసరికి వాడికి ఏదో గుర్తొస్తుంది, ఇంకేంటి ఇదంతా నేను మా పేరుతో తాపీ మేస్తుని చూసి అర్థం చేసుకున్నాను, పాపం ఇంత కష్టపడతారా వాళ్ళు అని. సరే 9 గంటలు రాగానే వాడు ఏం మర్చిపోతాడు, తాపీ మర్చిపోతాడు వాడు, మొత్తం మళ్ళా బయలుదేరుతాడు వాడు. నేను మర్చిపోయినట్టే రాసేడు అక్కడ. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇదంతా చేసేసరికి వాడి మనస్సు గజిగజి అయిపోయి 12-12:30కి ఏ వంక పెట్టుకుని పని ఎక్కెట్టాలో మర్చిపోతాడు. ఇంకా వాడికి తక్కదనమాట, అదే సంధ్య. ఇంకా బుర్ర ఏమిటి ఉంటుంది, వేడెక్కిపోయి నీ ఇష్టం, పని బాగా చేసి బుర్ర వేడెక్కిపోవచ్చు, పని చేయకుండా ఎగ్గొట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ అలసిపోవచ్చు. ఆ అలసిపోయినప్పుడు వచ్చేటటువంటి సంధ్య కూడా మీకు ఉపయోగపడుతుంది. నవరాత్రులలో ఇంకొక సంధ్య గురించి మనం తెలుసుకుంటాం. ఆ సంధ్య కూడా చాలా ఉపయోగపడుతుంది. దాన్ని తిరిగే సంధ్య అంటాం. అర్ధరాత్రి 12 గంటలకి కరెక్టేనా అది టైం చెప్తే? మరి పొద్దున్న మధ్యాహ్న సంధ్య మీకు అర్థమైంది. పొద్దున్నే నిద్ర లేవగానే సాధన మొదలెట్టాం, సాధన పూర్తి అయిపోగానే నిరంతరమే మీరు పన్నోకి దిగారు. పన్నోకి దిగేసరికి సార్ ఎంతసేపు మీరు కాన్సన్ట్రేటెడ్ గా పనిచేయగలిగిన 3-3.5 గంటలు అంతకంటే ఎక్కువ అడుగు చేయలేడు. ఏమవుతున్నప్పుడే బ్రెయిన్ ఫ్యాట్ స్టార్ట్ అవుతుంది, అల్సర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి మళ్ళా సంధ్యాకాలం వచ్చింది, మళ్ళీ అక్కడ ఉపాసన చేయమన్నాడు. ఎక్కడెక్కడ మీ చేతనత్వంలో రంధ్రం ఏర్పడుతుందో దూరటానికి వీలవుతుంది, దూరిపోతుంది. క్యూ మధ్యలో దూరిపోయినట్టు క్యూ మధ్యలో సంధ్య ఏర్పడుతుంది అనమాట. అలాగే మరి తిరిగే సంధ్య అలాంటి సంధ్య ఏమి ఉండాలి? మాధ్యమిక సంధ్య మనకు అర్థమైంది కదా. తిరిగే సంధ్య ఎలా ఏర్పడుతుంది అనేది ఋషత్వం వచ్చాక కానీ అర్థం కాదు. కనుక ఇక్కడ కూడా 3 సంధ్యల గురించి చెప్పాడు, 4వ సంధ్య గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ 4వ సంధ్య గురించి మనకు ప్రస్తుతం అవగాహన లేదు. సూక్ష్మ జగత్తులో వచ్చేటటువంటి అవగాహన రాత్రి మీరు సూక్ష్మ జగత్తులో మధ్యాహ్నం ఎలాగైతే మీరు అవస్థపడతారో సూక్ష్మ జగత్తులో అలసిపోతారు. మీరు నిద్రలో ఉన్నారు కదా, నిద్రలో మీరే అలుస్తారు, మీరే అనేది మీ శరీరము పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి తీసుకుంటుంది. కానీ మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకోగలిగేటువంటి స్థితిని సాధక స్థితి అంటాం. భౌతిక శరీరాన్ని ఉపయోగించడం సాధకంగా గాయత్రి మంత్ర జపం చేస్తే మీ శరీరం నిటారుగా ఇలా ఉండిపోతుంది. శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం, ఉపయోగించుకునేది సూక్ష్మ శరీరాన్ని, మనమైన శరీరాన్ని, మిగతా శరీరాన్ని. అవి అలసిపోతాయి పని చేస్తూ చేస్తూ. అది అలసిపోయినప్పుడు వచ్చేటటువంటి సంధ్యను తిరియ సంధ్య అంటాం. ఇంచేత ఆ తిరియ సంధ్య ఇప్పుడిప్పుడే మనమే అలసిపోయాం. మనం ఇంచేత ఆ సంధ్య రాదు కనుక మూడు సంధ్యలు మాత్రమే మీరు చేసుకోండి అన్నాడు. ఎలా చేసుకోమన్నాడు? ప్రతి సంధ్యలో దివ్య గాయత్రి మంత్రాలు చేయమన్నాడు. ఇంచేత నారాయణ తత్వము బ్రహ్మతత్వాన్ని చేసినటువంటి ఉపదేశము ఎన్నో ఫలితాలను చేసుకోవాలే, ఎన్నిలో అనే ప్రశ్న లేదు. అక్కడ ఏమన్నాడు? ప్రాత సంధ్యలో వెయ్యా, మాధ్యాహ్నిక సంధ్యలో వెయ్యా, సాయం సంధ్యలో వెయ్యా. మొదలెట్టారా ఇంత ఇవాళ నుంచి మొదలెట్టేస్తున్నా సార్ అన్నారా. 10 రోజుల తర్వాత అడిగాను ఏమయ్యా చేస్తున్నారా అని. మీరు చెప్పిన సంధ్యాకాలం నేను పట్టుకోలేకపోయాను మాస్టారు. ఇంకా తప్పవరది నాది, తప్పుడు నేను సవరించుకుంటున్నాను. ఈ సంధ్యాస్థితి మీకు అర్థం కానంత వరకు పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకుని చేయండి. సంధ్యాకాలాన్ని పట్టుకునేటటువంటి స్థితి వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. పురుటి నొప్పులు వచ్చాయని అమ్మ చెప్పక్కర్లేదని నేను చెప్పాను కదా ఉదాహరణ, మీకే తెలుస్తుంది నొప్పులు వచ్చాయో లేదో. అంచేత సంధ్యాకాలాన్ని పట్టుకోలేని స్థితిలో ఉన్నంత వరకు పొద్దున్న సంధ్య స్నానం చేసి మనం ఏ విధమైనటువంటి నియమాలు శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో ఆ విధమైనటువంటి నియమాలను అనుసరించి చేస్తాం. ప్రస్తుతం మాధ్యాహ్నిక సంధ్య మధ్యాహ్నం భోజనాన్ని చేయడానికి ముందు చేస్తాం కరెక్ట్గా. మీరు ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడు అది చూసుకోండి. అది సాయంకాలము మీకు ఎప్పుడు వీలు కలుగుతుంది. సాయంకాలం అనేటువంటిదే మనం పెట్టుకోవడం ఏంటంటే అప్పుడు మోస్ట్ బిజీ పీరియడ్, సంధ్యాకాలం కాదు అసలు, పీక్ అవర్స్లో ఉంటాం అప్పుడు. సాధారణంగా మీకు ఏకాగ్రత కుదలకపోవచ్చు. ఏ టైంలో మీకు ఏకాగ్రత కుదురుతుందో ఆ టైంలో చేసుకోండి. చేసుకున్న తర్వాత భోజనం చేయండి. ఎప్పుడు కూడా గాయత్రి సాధనలో ఏదైనా ఆహారంతో పాటు మీకు పెట్టుకుని ఉంటాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ముందు, మధ్యాహ్నం లంచ్కి ముందు, రాత్రి డిన్నర్కి ముందు, ఈ మన సంధ్యాకాలాలు. ఒక విధంగా ఇవి సంధ్యాకాలాలు. మీరు చేస్తున్నటువంటి పనిని ఆపి ఇంకో ముద్దులోకి వస్తారు కదా, అది కూడా ఒక విధమైనటువంటి సంధ్యాకాలాలకి ప్రతీకలుగా పనిచేస్తాయి. కనుక ఆ విధంగా రోజుకి ఇవాళ నుంచి మీరు 3000 సార్లు గాయత్రి ఈ నియమాలతో చేసుకోవటం మొదలెట్టండి. నవరాత్రికి మనం ప్రిపేర్ అవుతున్నాం, అది కూర్చొని కబుర్లు వింటానికి కాదు మనం ఇక్కడ కూర్చున్నది. ఎందుకంటే మీరు మొదలెట్టయితే ఎందుకంటే ప్రాతస్థంగా మీకు ఇవాళ కన్సెషన్ వచ్చింది. అది మధ్యాహ్నానికి సంబంధించి 1000 సార్లు గాయత్రి మంత్రం జపం మీరు చేయకపోతే ఆ పూట భోజనం మానేయండి. సారీగా నేను చెప్తున్నా, మీ ఇష్టం, అది మీరు చేస్తారో చేయదో నేనేం చెప్తాను. రాత్రి భోజనం చేయాలి, కండిషన్ ఏంటి? రాత్రి వేళ మీరు భోజనం చేయాలి, కండిషన్ ఏంటి? వేరే గాయత్రి చేసుకుంటే టైం దొరకలేదు, ఇంకా అవేం మాటలు మాట్లాడకండి నాతో. టైం రావాలంటే మీకు, లేకపోతే రాత్రి 12 గంటలు మీకు టైం దొరికితే 12 నుంచి 1 గంట వరకు జపం చేసుకుని అప్పుడు భోజనం తినండి. పెట్టే వాళ్ళు ఎవరు ఉండదు సార్, పెట్టి తినండి. ఉండదు సార్ మానేయండి. మనం గురువుగారి కంటే ఒక అడుగు నిలిచిపోదాం. నేను ఏ రోజు భోజనం మానలేదు అంటున్న గురువుగారి ఉద్దేశం ఏంటి? ఏ రోజు నేను సాధన మానలేదు, నేను కూడా ఏ రోజు సాధన మానలేదు, కానీ తర్వాత మాకు పెట్టేవాళ్ళు లేదు కనుక నేను భోజనం చేయలేదు అన్న లెవెల్కి మనం ఎదుగుదాం. ఇది చేసి అంతకంటే తక్కువ గాయత్రి చేసేవాళ్ళు బ్రహ్మజ్ఞానానికి అర్హులు కాదు, అది గుర్తుంచుకోండి. చేయదలుచుకున్నది ఏదో ఈ 1.5 సంవత్సరాలలో లాగిద్దాం. అంటే మామూలు అన్ని రూల్స్ స్నానం చేసి వీలైతే మీరు పుట్ల స్నానం చేయండి. వీలైతే ఎందుకంటున్నామంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నాయనుకోండి, మరి అక్కడ మీకు స్నానం చేయడానికి టైం దొరకట్ట పాపం, అక్కడ నీళ్ళు ఉండవు. మరి అప్పుడు మీరు స్నానం చేయమన్నారు కదా, అందువలన చేయలేదు మాస్టర్. లేకపోతేనా స్నానం చేశాక మీరు కూర్చోమని 3 గంటలు కూర్చుంటాం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, నన్ను మోసం చేయకండి. ఏ విధంగా అయినా 1000 సార్లు గాయత్రి చేసుకోవాలి. నియమాలు ఎంత కఠోరంగా మీరు పెట్టుకోగలిగితే మీ పరిస్థితిని బట్టి పెట్టుకోండి. రూల్స్ లేవు. వీలేంటి అంటే 1000 సార్లు గాయత్రి మంత్రం జపం చేయాలి, మాల పట్టు చేస్తారు, గడియారం పెట్టి చూస్తారు, ఎంత మీ ఇష్టం. కానీ ముందుగా వీలైన కొద్దీ పూలతో పూజ చేసి, ఉపాసన చేసి, దీపారాధన చేసి, పంచోపచార పూజ చేసి, అక్షరన్యాసము కవచము చదివి, అంటే మీరు మీ సాధనా బలాన్ని బట్టి, మీ ఉపాసన యొక్క నీటిని బట్టి మీరు ఎలా చేసుకోగలిగితే అలా చేసుకోండి. కానీ నియమాలు ముందు చాలా పెద్దగా పెట్టేసుకోకండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, ఎందుకు దీపం వెలిగించాలి, ఎందుకు గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు, దానికి సంకేతంగా దీపాన్ని వెలిగించుకోండి. దాని తర్వాత గాయత్రీదేవిని ఆవాహన చేయండి, అగరత్తులు వెలిగించుకోండి. ఎందుకు అప్పుడు అగరత్తులు వెలిగించుకోవటం అంటే గాయత్రీదేవి యొక్క సువాసన, గాయత్రీ మంత్రం యొక్క అందమైనటువంటి సంస్కారాలు మన జీవితంలో కూడా ప్రవేశిస్తున్నాయి అనేటువంటి భావన కలుగు చేసుకోవటానికి అగరత్తులు వెలిగించుకోండి. ఒక గ్లాసు నీళ్ళు ఎదురుకుండా పెట్టుకోండి, 1000 సార్లు గాయత్రి మంత్ర జపం చేసేయండి. చేసేసిన తర్వాత ఖచ్చితంగా ఆ గ్లాసు నీళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక పచ్చని చెట్టుకు వేయండి. చెట్లు ఉండకపోతే గోళాల్లో వేయండి. తులసి చెట్టు ఉంటే అద్భుతం, తులసికి వేయండి. అర్థం కదా? ఇంత మాత్రమే మీరు ప్రస్తుతం చేసుకోండి, అందుకంటే పెద్ద పెద్ద ఉపాసన దేవుడికి వెళకండి. కానీ మధ్యాహ్నం కానీ అప్పుడు కానీ మనకున్నటువంటి పరిస్థితులు బట్టి దీపారాధన చేయలేము. హృదయంలో వెలిగించుకోండి దీపం. ఆ గురువు బ్రహ్మ గురువు విష్ణు అని చెప్పి ఆ గురువు మన హృదయంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాంధకారాన్ని పోగొడుతున్నాడు అని అక్కడ దీపం వెలిగించుకోండి. అర్థం కదా? అగ్రత్తులు వెలిగించుకొని చాలా సార్లు చాలా చోట్ల మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం ఎక్కడే ఉంటాం. గాయత్రి మంత్రం యొక్క సువాసన మానసికంగానే అగ్రత్తులు వెలిగించుకోండి. ఆఫీసులో ఉన్నాం సార్, ఎలా చేస్తాం చైతన్య? నమాజ్ ఎలా చేస్తున్నారు ఆఫీసులో అంటే మీకు టెర్రర్, మనం చెప్పండి చూద్దామని బంధు ఉంటే మీకు. కానీ మనం మాత్రం కూర్చుని ఆఫీస్లో జపం చేయలేము, ఆ సిగ్గు మనకి. ఇంకెందుకంటే మీకు గాయత్రి మంత్రం గురించి చేయండి. మేము మా కాలేజీలో చూసుకునేవాళ్ళం, ఇంటి చూస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మేము అభోపం చేయటం లేదు కదా సిగ్గుపడటానికి. ఇంచేత మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. నేను మాత్రం ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి 2000, రేపటి నుంచి 3000, సరేనా? ఆ సాధన చేసుకుంటే యదక్షరేక సంసిద్ధే స్పర్ధతే బ్రాహ్మణోత్తమ హరి శంకర కంజోత్త సూర్య చంద్రహుతాశని గాయత్రి మంత్రం విని ఒక్క అక్షరాన్నైనా మీరు సిద్ధింపజేసుకుంటే ఎవరితో పోటీ పడతాట వాడు? హరి విష్ణువు, శంకరుడు శివుడు, కంజకోత్తయుడు బ్రహ్మ, సూర్య చంద్ర హుతాశన అంటే అగ్ని, వీటితో పోటీ పడతాడు దేవత్వానికి. అఘాత శ్రూయతాం బ్రహ్మన్ వర్ణ ఋష్యాదికాంస్తథ ఛందాంసి దేవతాస్తద్వత్ క్రమతత్వాన్ని చేరహి. ఈ మానసిక భావనతో ఇంకా నీ జాగ్రత్తగా విని ఏం వినాలి మనం? గాయత్రి మంత్రం యొక్క ఋషులు, గాయత్రి మంత్రం యొక్క ఛందాలు, గాయత్రి మంత్రం యొక్క దేవతలు. ఇంకా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఏం లేదు. ఆ ఋషుల యొక్క పేర్లు మీరు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలో చెప్తాం, ఆ ఛందస్సే ఏ విధమైనటువంటి నడక మీకు ఉండాలో చెప్తుంది, ఆ దేవతా శక్తులు, ఆ దేవతా శక్తుల్ని మీరు ఎలాగా మీ శరీరంలోకి దింపుకోగలిగారో దానికి కావలసినటువంటి వాహనాలు ఆయుధాలు మీకే చాలా తెలుసు, తెలియని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదలవుతున్నాను. వామదేవో అత్రి వశిష్ట శుక్ర కంగ పరాశర విశ్వామిత్రో మహాతేజా కపిల శౌనకో మహాన్ యాజ్ఞవల్క్యో భరద్వాజో జమనిస్తపోనిధి గౌతమో ముద్దలశ్చైవ వేదవ్యాసశ్చ లోమశః అగశ్చ కౌశికో వత్సః పులశ్చో మాండుకస్తథా దూర్వాసస్తపసాం శ్రేష్ఠో నారద కశ్యపస్తథా ఇచ్చేతే ఋషయ ప్రోక్త వర్ణానాం క్రమశక్మిని. ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క ఋషి. తత్ వామదేవ, వామదేవుని అంటే వామను అంటే ఏం చెప్పుకున్నాం మనం? స్థూల జగత్తులో మీ భౌతిక శరీరాలతో ఉపయోగించుకోగలిగేటువంటి శక్తి. ఆ శక్తి ఎలా ఉండాలి? దేవ దేవత. ఆ శక్తిని దేనికి ఉపయోగించాలి? దేవతలు ఎలాగైతే అది ఇతరులకు ఉపయోగిస్తున్నాయో అలాగే మీరు వామదేవత్వం పొందాలి. అంటే స్థూల జగత్తులో ఉన్నటువంటి ఆ శక్తులను దేవతల వలె ఇతరులకు ఇవ్వటానికి తప్ప మీకోసం మీరు ఉపయోగించుకోను అనేటటువంటి దాంతో చివరికి ఎక్కడికి వెళ్ళాడు? కశ్యపస్తథ ప్రచోర యాత్రలో ఉన్నటువంటి యాత్ అనే అక్షరంకి కశ్యపుడు. కశ్యప ఋషిని తలకిందులు చేస్తారని వస్తున్నాను. కశ్యప అదృశ్యత ఈ సంపూర్ణ జగత్తుకి మీరు ద్రష్ట మాత్రమే, మీరేమీ చేయటం లేదు అనేటువంటి స్థితికి ఎదగాలి. ముందు మీరే చేస్తున్నారు, కానీ మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం చేసుకోవటం లేదు. సంపూర్ణ సృష్టి కోసం, మానవాళి కోసం, దేనికోసం చేయగలుగుతున్నారో దానికోసం చేయగలుగుతాం. భోజనానికి ముందు ఆహారం పెట్టండి, భిక్ష వేయండి అన్నారు మాస్టర్. ఒక వ్యక్తికి భిక్ష పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రోజు ప్రాణికి పెట్టమంటున్నాను. మీరు ఒక మెతుకు చీరికి పడేయండి. ఇవ్వాలనేటటువంటి లక్ష్యమే ఉండాలి తప్ప వామదేవత్వము అంత కష్టం కాదు. అక్కడి నుంచి ఏ స్థితికి వెళ్ళాలి మీరు? బ్రహ్మ స్థితిలో కూడా బ్రహ్మ ఈ సంపూర్ణ సృష్టికి ప్రత్యక్షుడుగానే ఉంటాడు, ద్రష్టగానే ఉంటాడు. అందువల్ల బ్రహ్మను పూజించాం మనం. ద్రష్టగా ఉన్నవాళ్ళు మనకేం లాభం? దుర్యోధనుడు కూడా అదే అనుకున్నాడు, నేను ఆయుధాలు పట్టని ఏమి పట్టని నేను ప్రత్యక్ష స్థితిలో ఉంటానన్నాడు. పొద్దుపో అన్నాడు. చాలా ఆనందించాడు. ఇంచేత ఆ ఋషుల యొక్క స్థాయి వామదేవ స్థాయి నుంచి కశ్యప స్థాయి మధ్యలో 22 స్థాయిలు ఉన్నాయి. 22 ఏకాదశి జంటలు. ఆ జంటల్ని మీరు ఆ పేర్లను బట్టి వివేచన చేసుకోండి. గాయత్రి యొక్క బ్రాహ్మీ శక్తి ఆ ఋషుల యొక్క అర్థాలను మీకు స్ఫురింపజేస్తుంది. ఎలా పట్టుకోవాలో చెప్పాను కదా. దాని తర్వాత ఏంటి? ఛందస్సు అంటే నడక. ప్రతి అక్షరము తత్తనే అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఆ 24 అక్షరాలకి ఆ గాయత్రి యొక్క గాయత్రి మంత్రం యొక్క నడక ఎలా ఉంటుందో చూడండి. గాయత్రుష్ణిక్ అనుష్ఠుచ్చా బృహతి పంక్తి రేవచ కృష్ణు జగతి చైవ తథా అతి జగతి మత శక్వరియత్తి శక్వరిచ ధృతిశ్చాత ధృతిస్తథా విరాట్ ప్రస్తార పంక్తిశ్చ కృతి ప్రకృతిరాకృతి వికృతి సంస్కృతిశ్చైవాక్షర పంక్తిస్తథైవ చ భూర్ భువః స్వరితిశ్చందస్తథా జ్యోతిష్మతి స్మృతాన్ ఇత్యేతాని ఇత్యేతాని చ ఛందాంసి కీర్తితాని మహామిని. గాయత్రి అనేటువంటి ఛందస్సు మొదలెట్టి జ్యోతిష్మతి అనేటువంటి ఛందస్సు వరకు 24 ఛందస్సు ఉన్నాయని చెప్పినాం. గాయత్రి ఛందస్సు నుంచి ఆ జ్యోతిష్మతి ఛందస్సు వరకు ఈ ఉపాసన చేస్తున్నటువంటి సాధకుడి యొక్క జీవిత విధానము, ఆలోచన విధానము, భావాల యొక్క భావోద్వేగాలు ఈ మీరు ఎలా మారుతాయో, ఏ నడతలో ఉంటాయో ఆ పేర్లు మీకు తెలుపుతున్నాయి. జాగ్రత్తగా దాన్ని వివేచన చేసుకోండి. దాని తర్వాత దేవతాశక్తులు. శృణు ప్రాజ్ఞ దేవతాని శృణు ప్రాజ్ఞ తేషామేవాను పూర్వశ. ఇదివరకు ఎలా చెప్పాను, నేను దేవతల గురించి కూడా చెప్తున్నాను. ప్రతి అక్షరానికి ఒక దేవత ఉంది. తత్ అనే అక్షరం నుంచి మొదలెట్టి 24 అక్షరం వరకు అదే అక్షరాలకు వరుస క్రమంలో వచ్చేటటువంటి దేవతాశక్తుల పేర్లు చెప్తున్నాడు. ఆగ్నేయం ప్రథమం ప్రోక్తం ప్రాజాపత్యం ద్వితీయకం తృతీయం చ తథా సౌమ్యం ఈశానం చ చతుర్థకం. పైన సంఖ్య చెప్పలేడు. వాడు అనొచ్చు అనకూడదు, వాడు అనకూడదు. నారాయణుడు చెప్తున్నాడు కదా ఆయన గారు. మధ్యలో గుర్తొచ్చిందేమో ఆయన కూడా మర్చిపోయాను. మర్చిపోయాను అంటే అట్ట ఈ తెలుస్తుందో తెలియదో అన్నాను నేను. సరేలే ఇప్పుడు చెప్తానన్నాడా, లేకపోతే ఈ అంకెలు చెప్పటానికి కారణం ఏదైనా ఉందా? ప్రతి అంకెకి ఒక శక్తి ఉంది. అక్షరానికి ఎలాగైతే శక్తి ఉందో సంఖ్యలకి కూడా శక్తి ఉంది. అంచేత ఆ అంక ఎప్పుడైతే చెప్పాడో అది ఆ దేవతాశక్తి ఆ సంఖ్య మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంచేత సంఖ్యలు, జప సంఖ్య, ఇది మనం చేసుకుందామంటే పూలు ఎన్ని వేయాలి, అంకెలు. అందువల్ల మళ్ళా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఈ అంకె ఈ దేవతకే అని మనకి ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ఉండటానికి వీడిచ్చాడు. ఆగ్నేయం ప్రథమం ప్రోక్తం ప్రాజాపత్యం ద్వితీయకం తృతీయం చ తథా సౌమ్యం ఈశానం చ చతుర్థకం సావిత్రీం పంచమం ప్రోక్తం పంచమీ పంచభూతేషు పంచ సంక్షోపచారిణి. లలిత సహస్రనామంలో వస్తుంది. సావిత్రికి ఎన్ని ముఖాలని చెప్పుకున్నాం, ఎన్ని తత్వాలని చెప్పుకున్నాం, ఎన్ని కర్మేంద్రియాలను చెప్పుకున్నాం, ఎన్ని జ్ఞానేంద్రియాలను చెప్పుకున్నాం, పంచమం. సావిత్రికి ఇచ్చినటువంటి సంఖ్య కూడా 5. ఆ విధంగా మీరు మిగతా సంఖ్యను కూడా ఇంటర్ప్రిట్ చేసుకోవటానికి ప్రయత్నించండి. సా సావిత్రిం పంచమం ప్రోక్తం షష్టమాదిత్య దైవతం బార్హస్పత్యం సప్తమంతో మైత్రావరుణమస్తకం నవమం భగదేవత్వం దశమం చార్యమీశ్వరం గణేశమేకాదశమం త్వష్టం ద్వాదశమం స్మృతం పౌష్ణం త్రయోదశం ప్రోక్తం ఐంద్రాగ్నిం చ చతుర్దశం వాయువ్యం పంచదశమం వాయుదేవ్యం చ షోడశం మంత్రావరణదేవత్వం ప్రోక్తం సప్తదశాక్షరం అష్టాదశం వైశ్యదేవం నేన వింశంతి మాతృకాం వైష్ణవం వింశతితమం వసుదేవతమీరితం ఏకవింశతిక సంఖ్యాతం ద్వావింశరుద్రదైవతం త్రయోవింశం చ కౌబేరం అశ్వినం తత్వసంఖ్యకం చతుర్వింశతి వర్ణానాం దేవతానాం చ సంగ్రహ పరిత పరమశ్రేష్టో మహాపాపైకశోధన యదా కర్ణన మాత్రేణ సాంగజాప్య ఫలమ్నే. ఈ దేవతా శక్తుల గురించి వింటేనే పరిపూర్ణమైనటువంటి స్తోత్ర జపం యొక్క శక్తి లభిస్తుంది అని. వింటేనే అంటే అర్థం ఏంటి? వినిసారు కదా, ఇది షార్ట్ కట్ అనమాట. మీరు వేగాయత్రి జపం ఎంత చేయగలరు, ఈ స్తోత్రాన్ని చదివిస్తే సరిపోతుంది. తన ఉద్దేశం ఏంటంటే, మీరు ఎంత గాయత్రీలు చేసినా, సహస్ర గాయత్రీలు అవి ఎంత చేసినా కూడా ఈ దేవతా శక్తుల యొక్క ఉపయోగాన్ని మీరు నేర్చుకోకపోతే ఆ శక్తి మీకు ఉపయోగపడదు. ఆదిశక్తి జగన్మాతర్ భక్త నిగ్రహకారిణి సర్వత్ర వ్యాపికేనంతా శ్రీ సంధేవై నమస్తుతే. హే ఆదిశక్తి జగన్మాత, భక్తుల మీద అనుగ్రహించేటటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అనంతమైనటువంటి శ్రీ, హే సంధ్యాదేవి మీకు నమస్కారం. సంధ్యాదేవి అన్నడక అంటే గాయత్రి ఉపాసన ఇప్పుడు కూడా సంధ్యాకాలంలో చేయాలంటే ఎప్పుడు మీ చేతనత్వంలో మార్పులు వస్తుందో గమనించుకుని చేయాలి. నాలుగు రకాల చేతనత్వంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ నాలుగు రకాల చేతనత్వాన్ని ఏం చెప్పారు అంటే, మాండిక్య ఉపనిషద్లు జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్ర, సుషుప్త అవస్థ, నాలుగోది తిరి అవస్థ, వీటి మధ్య ఉన్నటువంటి సంధ్యలు. వాటిని గమనించుకోవటం నేర్చుకుని ముందు నేర్చుకున్న తర్వాత త్వమేవ సంధ్య, నువ్వే సంధ్యవి, గాయత్రి సావిత్రి చ సరస్వతి, బ్రాహ్మీ చ వైష్ణవి, రౌద్రి వక్త శ్వేత శతోపర. గాయత్రి దేవిని ఇంకో రకంగా కీర్తిస్తున్నాడు, నువ్వే సంధ్యవి, నువ్వే గాయత్రివి, నువ్వే సావిత్రివి, నువ్వే సరస్వతివి, బ్రాహ్మి, వైష్ణవి, రౌద్ర, రక్త, శ్వేత, కృష్ణ అన్నీ కూడా నువ్వే. ప్రాతో బాలా చ మధ్యాహ్నే యౌవనాస్థా భవేత్ పునః, వృద్ధం సాయం భగవతి చింతిత్యేతి మునిభిః సదా. పుట్టిన బాల రూపంలో మధ్యాహ్నము యౌవనవతిగా, సాయంకాలము వృద్ధగా భగవతిని మునులు నిరంతరము స్మరిస్తూ ఉంటారు. సాయంత్రం బాలు నష్టం ఇంచేత దాని తర్వాత ఒక నాలుగేది చెప్పలేదు అయితే అసలు నచ్చారు మనకి. నాలుగేది ఏం చెప్పాలి అసలు? వృద్ధి తర్వాత మరణం అని చెప్పిన అసలు బాగుండదు మనకి, కానీ చెప్పాడు అది. ఇక్కడ బాల, యౌవన, వృద్ధ అనేది నీ శారీరక స్థితి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. శారీరక స్థితిని ఎప్పుడో వదిలేశారు వెళ్ళి. నీ సాధన పరిపక్వత గురించి మాట్లాడుతున్నారు. బాలస్థితిలో ఉన్నటువంటి సాధన, యౌవన స్థితిలో ఉన్నటువంటి సాధన, వృద్ధావస్థల సాధన, యవనంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కావలసినటువంటి దానికి ఉండదు, చాలా శాంతంగా ఆలోచించుకుని చేస్తాడు. ఇక ఈ మీరు కూడా సాధకుడి యొక్క సాధన మొదట్లో ఉన్నటువంటి స్థితి, బాలా స్థితిలో ఈ పూజలు చేసేద్దామా, ఆ పూజలు చేసేద్దామా, ఇది వేసేద్దామా, అది వేసేద్దామా, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు సాధకుడు. ముంచేత వాడికి ఏం చెప్తాడు, ఈ రంగు పూలు తెచ్చుకో, ఆ రంగు పూలు తెచ్చుకో, ఈ రంగు బట్టలు వేసుకో, ఆ రంగు బొట్టు పెట్టుకో. చివరికి ఏంటంటే వాడి చంచలత్వాన్ని మొత్తం దేని మీదకి తీసుకొస్తాం మనం, సాధన మీదకే తీసుకొస్తాం రకరకాలుగా చెప్పి. బాలావస్థలో ఉన్నటువంటి సాధకుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. మిల్లిమిల్లగా ఏమవుతాడు వాడు, యవనావస్థలో ఈ పూలు ఎందుకు తేవాలా, ఈ రెండు బట్టలు ఎందుకు వేసుకోవాలా, యవనంలో వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవే కదా, నేను ఇలాగే ఎందుకు చేయాలని మీరు చెప్తే, మీరు చెప్తే అసలు ఎందుకు చేయాలి, అసలు పాయింట్ అది. చేస్తాడు, మీరు చెప్తే చేయడు. యవనావస్థలో కూడా వాడు ప్రకృతిని అడుగుతాడు, సాధకుడు. అప్పుడేం చేయాలి వాడు? దేవత యొక్క వాహనము ఆయుధాల మీద నువ్వు ధ్యానం చేసుకో. ఆ ఆయుధాలు నీకు తెలుపుతా ఎందుకు అలాగే చేయాలో, బట్టలు కుట్టుకోవటానికి డబ్బను ఎందుకు ఉపయోగించుకోకూడదని ఏడో అడగడు. అడిగితే ఏం చెప్తాం మనం? ఉపయోగించి చూడండి. వాడు అద్భుతమైనటువంటి డ్రెస్ ఎందుకు పనికి రాకుండా పోతుంది? రెండోసారి ఆ ఆయుధాన్ని వాడు విప్పుకోడు అసలు దానికి. అంచేత మన యవ్వనావస్థలో ధ్యాన స్థితి, దేవతలు యొక్క వాహనాలు, దేవతల యొక్క స్వరూపాలు, వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. వృద్ధావస్థ వచ్చేసరికల్లా వర్ణాల మీదకు వెళ్తాడు, రంగుల మీదకు వెళ్తాడు. ఇంచేత రంగులు పశ్చింతి స్థాయి యొక్క రియాక్షన్స్, దర్శిస్తాం వాటిని. అదే అక్కడ పైన చెప్పాడు, త్వమేవ సంధ్య గాయత్రి సావిత్రి సరస్వతి బాలస్థితి, బ్రాహ్మి వైష్ణవి రౌద్రి కౌమారస్థితి, హంసారుడ గరుడ వాహన వృషభ వాహన. అదే కదా వైష్ణవి శక్తి రౌద్ర శక్తి వాటిని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్తాడు? రక్త శ్వేత శితోదర, ఎరుపు తెలుపు నలుపు నెగ్గకుండానికి కూడా వేసేటువంటి రంగులు. వృద్ధావస్థ యొక్క సాధన అంటే సాధకుడు పరిపక్వుడయ్యాడు, రంగులతో ఉపయోగించుకోవడం నేర్చుకున్నాడు. వాడు అక్కడికి కదలక్కర్లే, రంగులు మార్చి ఫలితాలను తెచ్చేసుకుంటాడు. హంసాస్థా గరుడారూఢా తథా వృషభ వాహిని ఋగ్వేదార్ధ్యయని భూము దృశ్యతేయా తపస్విభి. హంసారూఢమైనటువంటి బ్రాహ్మిని, వృషభవాహిని అయినటువంటి సావిత్రిని, గరుడారూఢమైనటువంటి సరస్వతిని సాధకుడు దర్శిస్తాడు. ఇందులో బ్రాహ్మి ఋగ్వేదార్ధ్యయని అంటే ఋగ్వేదంలో బ్రాహ్మి శక్తిని మనం పట్టుకోగలటం, భూమి మీద ఈ పృథ్వీలో మనం జీవిస్తున్నటువంటి స్థూల జగతిలో ఆ శక్తిని పట్టుకోగలుగుతాం. యజో వేదే పఠంతి చ అంతరిక్షే విరాజిత సా సామగాపి సర్వేషు భ్రామ్యమాణా తదాభవే. సరస్వతి అనేటటువంటి శక్తి యజుర్వేదాన్ని చదువుకుంటూ అంతరిక్షంలో విరాజమానమై ఉంటుంది. సావిత్రి అనేటటువంటి శక్తి సామవేదమును పాడుకుంటూ పృథ్వీ మీద తలం మీద అందరి మనుష్యుల యొక్క అంతరాళాలలో భావనాత్మకంగా దర్శనమిస్తుంది. రుద్రలోకం గతాత్వం హి విష్ణులోక నివాసిని త్వమేవ బ్రహ్మ లోకోస్మిన్ మర్త్యా నిగ్రహకారిణి. సావిత్రి రుద్రలోకంలోను, సరస్వతి విష్ణులోకంలోను, బ్రాహ్మి బ్రహ్మలోకంలోను సదైవ నివసిస్తూ ఉంటాయి, నిరంతరమే నివసిస్తూ ఉంటాయి. ఇలాగే నివసిస్తూ బ్రహ్మలోకంలో ఉండేటటువంటి బ్రాహ్మి, విష్ణులోకంలో ఉండేటటువంటి సరస్వతి, రుద్రలోకంలో ఉండేటటువంటి సావిత్రి, ఈ ప్రతిభాత్మకమైనటువంటి గాయత్రి అందరి ప్రాణుల మీద తన అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ నారాయణుడు బ్రహ్మకి చేసినటువంటి ఋషి ఛందస్సులు దేవతల గురించి చెప్పిన విధానము అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఇలా ఆపిన సాయంత్రం